గంట భూమి లేదు, చేతిలో రాగి దమ్మిడి అయినా లేదు, సంపాదన లేదు, ఇంకా చూపే కలగలేదు. అప్పుడే 17-7 వెళ్ళింది. ఇష్టం వచ్చినప్పుడు బడికి వెళ్ళడము, తరచూ ఆటలాడుకోవడం తప్ప వేరే ధ్యానమే లేదు. అలాంటి సమయాన హఠాత్తుగా జ్వరం వచ్చి అది సన్నిపాతించి 10 దినాల్లో మా నాయన ఎగిరిపోయాడు. ఆ 10 దినాలు ఎలా గడిచాయో, ఎవరు గడిపారో నేను అరగను. ఉండుండి ఒక్కొక్క కుటుంబంగా వచ్చిన చుట్టాలందరూ ఒక్క క్షణంలో ఎవళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక వికృత రూపంతో మా అమ్మ, స్తబ్దుణ్ణైపోయి నేను మిగిలా. అయితే మా అమ్మ ఎలాంటిదో ఎరుగుదువా, మీ అందరి అమ్మల వంటిదినా మా అమ్మ? అబ్బే, మా అమ్మ సాక్షాత్తు ఆ పార్వతీదేవి కాదుటోయ్. మా నాయన చనిపోయినందుకు నేను విచారించకపోలేదు, కానీ తర్వాత అది మరుపుకొచ్చింది. మా అమ్మ పోయినప్పుడు మాత్రం పెద్ద సంసారినై ఉండినా నాకు దుఃఖం దుర్భరం అయిపోయింది. ఆవిడ పోవడం ఈ 60 ఏళ్ల వయస్సులో కూడా నాకెంతో లోటుగానే ఉంది. ఆవిడ జ్ఞాపకం వస్తే ఒకందుకు ఆనందము, ఒకందుకు దుఃఖం ఊపేస్తాయి నన్ను. ఒకనాడు సద్దన్నం తిని నేను వాకట్లో కూర్చున్నాను. వెనకటి ఉత్సాహం అంతా ఏమైపోయిందో, ఉసూరుమంటూ ఉండిపోయాను. భవిష్యత్తును గురించి ఇంకా ఆలోచన ఏమీ పుట్టలేదు. ఏమిటో మందు తిన్నట్టు అయిపోయి కూర్చుండిపోయాను. అలాంటప్పుడు మా అమ్మ వచ్చి పక్కన కూర్చుని కొంతసేపు ఏమిటేమిటో బుజ్జగిస్తూ మాట్లాడింది. తర్వాత మెల్లిగా కంఠం సవరించుకుని నెమ్మదిగా మాట తెచ్చుకుని 10 కుంచాల బియ్యము, రసవర్గము, 10 రూపాయల రొక్కము ఉన్నాయి. 4 దినాలు గడిచిపోయాయి. మరి తర్వాత కాలం ఎలా గడుస్తుంది, ఏమాలోచించావు తండ్రి అని అడిగింది లాలనగా. అలా అడగవలసి వచ్చినందుకు ఆమె ప్రాణం ఎంత కొట్టుకుందో, ఏదో బాధ విచారము, జాలి ప్రేమ వాత్సల్యము చిందులాడుతూ ఉండినాయి. ఎంత భేదమో గుర్తించావా, మా నాయన ఉండినంతకాలము అన్నం కలిపి ముద్ద నా నోటికందించిన మా అమ్మ, ఆయన పోయి ఆ 10 దినాలు గడిచేటప్పటికీ మాతృవాత్సల్యంలో నాకు కొత్త రుచి చూపించింది. అంటే ఏమిటో తెలిసిందే, అంతవరకు నా కడుపు తానే నింపడానికి పాటుపడిన మా అమ్మ అది మొదలు నా కడుపు నేనే నింపుకోగలిగేటట్టు నన్ను దిద్దడానికి పూనుకుంది. నాకప్పుడు ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆ సంగతి ఏమిటంటే, మా స్వగ్రామంలో మా ఇంటి పక్కనే ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. మా అంత నిరాధారులు కారువారు, కానీ ఉన్నది చాలదు. సన్నీళ్ళకి వేన్నీళ్లు సాయం అన్నట్టు ఎంతో కొంత సంపాదించుకోవాలి. అలాంటి సంసారంలో కలరా వచ్చి యజమాని హఠాత్తుగా కాలం చేశాడు. ఆయనకి 2 కొడుకులు, ఒకడు మైనారిటీ వెళ్ళినవాడు, ఒకడు వెళ్లవలసిన వాడు, తల్లి, 3 మిగిలారు. ఒకనాడు 50 ఏళ్లు నిండిన తల్లి రుసరుసలాడుతూ వచ్చి, ఆ మహారాజు బతికి ఉండినంత కాలంలో కమ్మగా తిన్నారు, ఇక మీ గడ్డి మీరు తినండి అని రుంజుకుంటూ చక్కాపోయింది. అప్పట్లో నాకు అది సరిగ్గా అర్థం కాలేదు, అయినా ఎలాగో అనిపించింది. మా అమ్మ మాత్రం ముక్కును వేలు పెట్టుకుంది, కనిపించిన బిడ్డలనే అలా అనడం అంటూ చాలా నొచ్చుకున్నాను. మరి మా నాయన పోయినప్పుడు మా అమ్మ ఏమందో ఎరుగుదువా, సంసార భారం వహించవలసిన బాధ్యత నా మీద ఎంత చక్కగా మోపిందో అర్థం చేసుకున్నావా? ఆ వయస్సులో సంసార సంబంధమైన పని ఏమి చెప్పినా ఎగిసి పడతారు కుర్రాళ్ళు. మాతృత్వం అంటే బుజ్జగించి వాళ్ళని అందుకు సిద్ధపడేటట్టు మెల్లిగా ప్రోత్సహించడం, కానీ ఆజ్ఞలు వెయ్యడం కాదు. లోకంలో ఇది చాలా కొద్దిమంది తల్లులకే తెలిసి ఉంటుంది, వారిలో మా అమ్మ నాయకమణి. అప్పుడు ఆమె అన్న మాటలు నాకిప్పటికీ జ్ఞాపకం. తండ్రి బెంబేలు పడిపోకు, అంది ఆవిడ ముందు. తర్వాత నారుబోసిన వాడు నీరు పోయక మానడు, నువ్వు ఏ తపోభంగం వలనో నా కడుపును బుట్టావు, నీ నొసట కష్టం రాసి ఉంది, అయినా మనస్సు పాడు చేసుకోకు, ధైర్యంగా ఉండు, నిదానించు అంతే అంటూ వీపు నిమిరింది. నా మనస్సు మంత్రించినట్టయింది. అయితే నేను నిదానించి చేసేదేమి ఉంది, నిదానించక చెయ్యనిదేమి ఉంది? విచారం అంటే ఏమిటో ఎరగని వయస్సున రెక్కాడకపోతే డొక్కమాడే సంసారం హఠాత్తుగా మీద పడడం, ఆ స్థితి ఊహించుకోగలవా నువ్వు? అయితే ఎలాంటిదైనా అది మోసేవాడు మనిషే, దిగ్భ్రాంతుడై దాని కింద పడి అణగారిపోయేవాడు మనిషే. ఇంతకీ మనం పెట్టి పుట్టామా లేదా అని కాదు, మనకి మగతనం ఉందా లేదా అని చూసుకోవాలి. బండరాయి చూస్తే దీన్ని కదపగలవా అనిపిస్తుంది, కానీ బుద్ధి ఉంటే దాన్ని కదపడమే కాదు కొండ మీదకే ఎక్కించవచ్చు సునాయాసంగా. సాగదీసి దాన్నొక్క తన్ను తనితే మన కాలు పిప్పి పిప్పి అయిపోతుంది. అలా కాక ఓపిక పట్టి దానిమీదుగా నడవడం ప్రారంభిస్తే తుక్కు తుక్కు అయిపోవలసిన ఈ కాలి రాపిడికే ఆ రాయి కాస్త అరిగి పచ్చడిబద్ద అయిపోతుంది. వాస్తవంగా సంసారం సంగతి కూడా అంతే. రెండు కళ్ళతోనూ చూస్తామా అది స్వాధీనంలో ఉంటుంది, కళ్ళు మూసుకుంటామా ఊబిలో ఊరదొక్కేస్తుంది. నేను బడాయి చెప్పుకోవడం కాదు, ఆ నిరాధార స్థితిలో కూడా నేనిలాగ ధైర్యమే తెచ్చుకున్నాను, కానీ అధైర్యపడలేదు. నిలవ చేస్తామా లేదా అంటే అది వేరే సంగతి. ముందు కాలం గడుపుకోగల సత్తా ఉంటే తర్వాత అంతా సలక్షణంగానే జరిగిపోతుంది. దినాలు గడపడానికి అనేక మార్గాలున్నాయి. లోకంలో మనుషుల కంటే సంసారం నిర్వహించుకునే ఉపాయాలే ఎక్కువగా ఉన్నాయి. ఎవరికైనా అందుకు దారి దొరకలేదు అంటే వాడి తల్లో మెదడు లేదన్నమాట, వాడి పుట్టుకే మనిషి పుట్టుక కాదన్నమాట. అలా అని మా అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి వీధి అరుగు మీద కూర్చుని ఆలోచన ప్రారంభించాను. 10 నిమిషాలు గడిచేటప్పటికీ రకరకాల నౌకరీలను తరిమి కొట్టి లక్షలాది వృత్తులు వచ్చి నా ఎదుట నుంచున్నట్టు కనపడ్డాయి. వాటిలో నాకెన్నో అందుబాటులో ఉన్నట్టునూ కనిపించాయి, కానీ నేనంతలో నిర్ధారణ చేసుకోలేకపోయాను. చిన్నతనం, పైగా అప్పటికి నా విద్యా పరిమితి థర్డ్ ఫారం, చదువు కలిగించే సంస్కారం అంటడానికి అవకాశం లేని సందర్భం అది. మా నాయన మొదటే శ్రద్ధ చేసి ఉంటే నేనప్పటికి మెట్రిక్ అయినా అయిపోయి ఉందును. నాకు 14 ఏళ్ళు వచ్చేదాకా మా నాయన మహేంద్రవాడ విడిచిపెట్టనే లేదు. అప్పుడైనా మా అమ్మ బలవంతాన కదిలాడు. అబ్బాయి బాగుపడే మార్గం చూడరు అంటూ మా అమ్మ ఎన్నో మాటలు పోరింది, కానైతే అక్కడా ఇక్కడా కూడా తంబురా పుచ్చుకుని మా నాయన భిక్షాటనం చేయడమే. కానీ మహేంద్రవాడ విడిచిపెడితే నాకంతకంటే మంచి మార్గం దొరుకుతుందని మా అమ్మ ఆశ. దొరికేటట్టు చెయ్యాలని పట్టుదలాను. పల్లెటూళ్ళ వాళ్ళకి పట్నం అంటే భయం, పట్టణాల వాళ్ళకి పల్లె అంటే అసహ్యం. చిన్నప్పటి నుంచి చూస్తాను జనాల్లో ఈ భావాలు మాత్రం మారలేదు. నా మట్టికి నాకు మాత్రం ఆ భయానికి కారణం కనపడదు, ఈ అసహ్యానికి హేతువు కనపడదు. ఇవి రెండూ కూడా కేవలము భ్రాంతి మూలకాలు. ప్రపంచమే ద్వంద్వ భూయిష్టం. సుఖం ఉన్న చోట కష్టము, కష్టంలో సుఖము ఉంటూనే ఉంటాయి. ఇక పట్టణాలను ద్వేషించడానికి, పల్లెలను ఏవగించుకోవడానికి అవకాశం ఎక్కడా? దీనికి సాయం పల్లెలకు మళ్ళండి అని ఇప్పుడు ఒక ప్రచారం. పెద్దలను పెంచుకునే వాళ్లే ఇది సాగిస్తూ ఉండడం ఆశ్చర్యకరం. నా వంటి వాడు పల్లెటూళ్ళలో ఉండి ఏమిటి చేయడం, భూవసతి మాత్రమే ఉండిన వాళ్ళు పట్టణాల్లో ఉండి ఏమిటి చేయడం? నన్ను అడిగితే పల్లెటూళ్ళలో ఉండవలసిన వాళ్ళు వేరు, పట్టణాల్లో ఉండవలసిన వాళ్ళు వేరు. ప్రాకృత స్థితి దాటిన జాతికి పట్టణాలు ఉండాలి, నగరాలు కూడా ఉండాలి. చరిత్ర అర్థం చేసుకోగల వాళ్లకు పల్లెలకు ఎప్పుడు సౌష్ఠవ స్థితి ఏర్పడదో అప్పుడే పట్టణాలు, వాటి పునాది మీద నగరాలు వెలసినట్టు బోధపడుతుంది. పాశ్చాత్య నాగరికత వచ్చి మన పట్టణాలు నగరాలు పెంచేసింది అనడము, పల్లెను నాశనం చేసిందనడము శుద్ధ అవివేకం. మనకి మహోన్నతమైన పూర్వచరిత్ర, అనన్య సామాన్యమైన సభ్యత చాలా కాలం ఉండినవని తెలియని వాళ్ళు చెయ్యవలసిన వాదం అది. వేదాల కాలం నుంచి మన దేశంలో పట్టణాలే కాదు నగరాలు ఉండినాయి. అప్పుడు కూడా మన పట్టణాలకు నగరాలకు ఉండిన ఆకర్షణ గౌరవము పల్లెలకు లేశము లేదు. అలాని అప్పుడు ఎవ్వరూ పల్లెలను నిరసించను లేదు, నగరాలను దుమ్మెత్తి పొయ్యనూ లేదు. ఎవాళ్ళకెక్కడ సుఖంగా ఉంటే వాళ్ళక్కడ ఉండి సుఖాన బతికారు. మనం మహోన్నత నాగరికత అనుభవించిన దినాల్లో పాశ్చాత్యులు ఇప్పుడు మనం ఉండిన స్థితి కంటే అధ్వాన్న స్థితిలో ఉండినారు. కానీ చూస్తూ ఉండగా వారు పైకి వచ్చేశారు, మనం అడుక్కు పడిపోయాం. ఎవరేమన్నా ఇవాళ పాశ్చాత్య నాగరికతే నాగరికత. అప్పటి మన ఉన్నతిని తలుచుకుని మురిసిపోయే మనం ఇప్పటి వారి ఉన్నతిని గ్రహించడం అవివేకం. ఉందో లేదో నిర్ధారణ లేని ఆ లోకం కోసమా మనం ఈ లోకంలో పుట్టాం? ఈ లోకంలో ఉండిన సర్వ సమృద్ధి మనుష్యులకు వినాశం తెచ్చిపెట్టడానికేనా? ఆధ్యాత్మిక దృష్టి ఎప్పుడేర్పడదో అప్పుడే మనకి పతనం ప్రారంభమైంది. జగత్తు అంతా మిథ్య అనుకుని నిర్లిప్తత పట్టుకు పాకులాడే వాళ్లకి బానిసతనం కాకపోతే మరేం సిద్ధిస్తుంది? ఉన్నత జీవితానికి కావలసిన సాధన సంపత్తి కల్పించుకోవడానికి బద్ధకించి ప్రతి విషయంలోనూ ఎక్కడికెక్కడికే ఉన్నదానితో తృప్తిపడే చిత్తవృత్తి మాత్రమే పల్లెలకు పల్లెలకి ఆధిక్యం ఆరోపిస్తుంది. కాకపోయినా పల్లెలకు మన వాళ్ళు ఆదర్శకత్వం అంటూ ఏదో ఊహించుకుంటున్నారు చూడు. వారి ఊహలు దాని పైమెట్టుకు వెళ్ళలేవు గాని అదుగో ఆదర్శకత్వమే ఆ పల్లెలు పట్టణాలు అయిపోవడానికి బీజం అయి ఊరుకుంటుంది. ప్రతిభా వ్యుత్పత్తులు పూర్తిగా వినియోగించుకున్నామంటే మన ఆశలకి హద్దుల్లో ఉండవు. మన సనాతన వాంగ్మయం పరిశీలించు. మన జాతికి ఇప్పుడు పాశ్చాత్య జాతుల కంటే ఎక్కువ భౌతిక దృష్టి ఉండింది. కానీ కాలక్రమాన అన్యజాతుల భౌతిక సాధన ఎదుట మన భౌతిక సాధన లియాడైపోయింది. దాంతో మనకి స్వరాజ్యం పోయి పరప్రభుత్వం ఏర్పడిపోయింది. మనకి దాస్యం బలపడిన కొద్దీ ఆధ్యాత్మిక చింత పెరిగిపోయింది. దాంతో జనులకి అజ్ఞానం అలుముకుంది, వ్యక్తిత్వం నశించిపోయింది. చివరికి అంతర్వేదేవతల ఊళ్ళు లేవన్న స్థితి వచ్చేసింది. ఇది జాతికి అస్థిగతం అయిపోయింది. దీని దుష్ఫలితమే తృప్తి. మన వాళ్ళకి అర్థం కాదు కానీ మన దాస్యం స్థిరపడిపోవడానికి ఈ తృప్తే కారణం. చెప్పవచ్చింది ఏమిటంటే, ఈ తృప్తిని పురస్కరించుకుని మా ఇంట్లో చాలా కాలం పెద్ద యుద్ధం జరిగింది. వెర్రిదాన ఈ పల్లెటూళ్ళలో అనందొరక్క మనం మాడిపోతున్నావుటే అని మా నాయన. అయ్యో పట్టణాలలో మాత్రం ఎవరైనా అన్నం లేక మాడిపోతున్నారుటండి అని మా అమ్మ. ఇదే వాడికి తెలుస్తాయి సంసార సాగరంలో ఉండే తెప్పలు అని మా నాయన. అక్కడికి నేనే ఇదడం లేనట్టు అని మా అమ్మ. దీనికి ఎన్నో చిలవలు పలవలును, ఎప్పటికప్పుడే కొత్త సంగతులు కొత్త ఎత్తులును. అయితే చాలా కాలం మా నాయన తృప్తే గెలిచింది. కానీ ఉండుండి చివరికి మా అమ్మ సుఖతృష్ణే నెగ్గింది. మా అమ్మే నెగ్గేసింది. వాదంలోనే కాదు ఫలితంలో కూడా మా అమ్మే గెలిచింది. నిజంగా మా అమ్మే నన్ను బాగు చేసింది. ఆవిడ వేసిన పునాది మీదనే నేను ఈ విజయసౌధం నిర్మించగలిగాను. ఆవిడ శుభచింతనము తోడ్పాటు మాత్రమే నా పరిశ్రమకు సాఫల్యం కలిగించాయి. నేను ఈ సంపత్తి సంపాదించానంటే ఇందులో నా ప్రజ్ఞ చాలా తక్కువ. దీనికంతకీ కీలకం మా అమ్మ నిర్వహణం ఒక్కటే. అసలు ఆవిడ కడుపును పుట్టడమే మహాభాగ్యం. నాయన ఊరికే కూర్చున్నావా అంటూ మా అమ్మ ఇప్పటికీ నన్ను బోధిస్తున్నట్టే ఉంటుంది. అలా అనిపించేటప్పటికీ చూడు చూడు ఈ మాట చెబుతూ ఉంటేనే నా ఒళ్ళు ఎలా గరిపుడి చేసిందో. సత్యం గుర్తించగలిగితే బిడ్డల పెంపకంలో ఉన్న బాధ్యత అంతా తల్లిదే. ఆ విషయమై తండ్రికి అంత మమత ఉండదు, శ్రద్ధ ఉండదు, వీలు ఉండదు. అంచేత తండ్రి కంటే తల్లి దగ్గర బిడ్డలకి చనువు ఎక్కువ. ఆ చనువుతోనే తల్లి బిడ్డలను తన అదుపాజ్ఞంలో ఉంచుకోగలుగుతుంది. ఆ చనువే బిడ్డల మీద మత్తుమందులా పనిచేస్తుంది. అలాంటి చనువు చూపించగల తల్లే బిడ్డల జీవిత విజయానికి మార్గాలు పరిష్కృతాలు చేసి పెట్టగలుగుతుంది. అలాంటి తల్లుల కడుపుట పుట్టిన వాళ్లే లోకంలో గొప్ప పనులు చేసిన వారందరూ. బాగా పరకాయించి చూసుకో. అలా కూచోవడం కూచోవడం సుమారు నేను ఒక్క గంట కూర్చున్నాను. ఒక్క గంట కూర్చున్నాను. ఆ గంట ఒక్క దీక్షతోనే ఆలోచన చేశాను. అప్పటికి హఠాత్తుగా నా తలలో ఏదో మెరుపు మెరిసినట్టయింది. నిదానించగా వెనకటిదే ఒకనొక సంగతి జ్ఞాపకం వచ్చింది. చెబితే హోస్ ఇదేనా అంటావు నువ్వు, కానీ మహా మంచి సంగతి అది. అదే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. అంతేకాదు నా జీవితాకాశాన అది ఎప్పుడూ ధ్రువతారలాగా మెలమల్లాడుతూనే ఉంటుంది. నిరుపేదల ఇంట్లో పుట్టి అష్టైశ్వర్యవంతులైన వాళ్ల జీవితాలు, అపూర్వాలైన గొప్ప పనులు చేసిన వారి మనుగడ, అజ్ఞానాంధకారంలో నుంచి విజ్ఞాన ప్రభల్లోకి వెళ్ళిపోయిన వారి చరిత్ర పరిశీలిస్తే అలాంటి కీలకాలే కనబడతాయి. అయితే వాడి శక్తి కార్యకారణాలకు అతీతం అయి ఉంటుంది. హేతువాదబద్ధమైన జనసామాన్యం విప్పి చెప్పినా వాటి విశిష్టత సాధారణంగా గుర్తించుకోలేదు. కానీ అవే గొప్పవారి జీవిత క్రమం సరిదిద్దినవి అయి ఉంటాయి. నా తలలో మెరిసిన మెరుపు సరిగ్గా అలాంటిదే. కనుకనే భిక్షాటనం చేసుకునే బ్రాహ్మడి కడుపున పుట్టిన నేను ఇవాళ 7-8 లక్షలకు అధికారినై ఉండటం. మహేంద్రవాడలో మా ఇంటి ఎదుట ఒక బీద కోమటి ఉండేవాడు. ఒక గది, ఒక వసారా, వీధిలోకి 3 వెడల్పు అరుగు. వీధిలోకి 3 వెడల్పున అరుగు. ఇంతే అతని ఇల్లు. అదైనా తాటాకులు ఇల్లు. గదిలోనే పగలు అంగడి, రాత్రిళ్ళు పడక. అంగడి అంటే ఏమిటో అనుకోకు. ఉప్పు, మిరపకాయలు, చింతపండు ఇలాంటి నిత్యావశ్యకాలు మాత్రమే. అవైనా ఒక్క మాటగా వీసడేసి కావాలంటే ఇవ్వలేడు. వాటికి పెట్టుబడి చూస్తామా 25 రూపాయలు. కానీ ఒడిదుడుకులు లేకపోయిందా గడిచిపోయేది అతని సంసారం. పెట్టుబడి తరిగిపోకుండా ఉండడమే కాదు, నెల నెల ఏమాత్రమో పెరిగేది కూడా. చిల్లర శ్రీ మహాలక్ష్మి అన్న మాట ఎప్పుడైనా విన్నావా? చిల్లర అంగడి దగ్గర కాసేపు చూసిన వాళ్ళకే అది అర్థమవుతుంది. 25 రూపాయలతో వర్తకం ఏమిటి అనిపిస్తుంది మన బ్రాహ్మలకి. కానీ కొమ్మటి బిడ్డల సంగతి వేరు. 20 రూపాయల పెట్టుబడి కంటే 25 రూపాయల పెట్టుబడి ఎక్కువ కాదా అని అడుగుతాడు కొమ్మటి బిడ్డ. నిజానికి పెట్టుబడి ఏమాత్రం అని కాదు కోమటి బిడ్డను అడగవలసింది, చలామణి ఏ పాటి అని. ఆ కోమటికి నాయుడు వాడే, నాలాగే ఒక్కడే కొడుకు. ఆ కొడుక్కి నాకు జత. విడితే ఇద్దరమే వెళ్ళేవాళ్ళం ఎక్కడికైనా, లేకపోతే మేమిద్దరమే ఆడుకునేవాళ్ళం. ఆటలంటే ఏమిటేమిటో కాదు, కొండబంతి తప్ప మేము మరోటి ఎరగం. ఆడగా ఆడగా దాని ముందు మాకు చదువెందుకు అనిపించేది. దాని రుచి విడిచిపెట్టలేక చివరికి 11 ఏళ్ల వయస్సున్న మేమిద్దరం బడి మానేశాం కూడబలుక్కుని. ఆ తర్వాత మేము చేసే పని ఆడినంతసేపు కొండబంతి ఆడడం, అది వీలు కాకపోతే ఊరంతా తిరగడం. తరచూ మేము పొలాలు కూడా తిరిగేవాళ్ళం. ఏ పొలం ఎవరిదో మాకు బాగా తెలుసు. కరణానికి ఏ పొలం పరిమితి ఎంతో, నంబర్ ఎంతో అది తెలుసు. అంతే భేదం. అయితే ఎక్కడ తిరిగినా తిరిగినంతసేపు నేను దర్జాగా తిరిగేవాణ్ణి. అతను మాత్రం పొలాల్లో తిరిగేటప్పుడు తీస్తే ఎవ్వరు ఏమి అనని వస్తువు దొరుకుతుందా అంటూ పరకాయిస్తూనే తిరిగేవాడు. అందుకు తగ్గట్టు ఏదో ఒక వస్తువు చేతపుచ్చుకోకుండా అతను ఎప్పుడూ ఇంటికి వచ్చేరుగడు. మర్రి చెట్టు అయినా ఇప్ప చెట్టు అయినా మోదుగు రొప్పైనా కనబడితే పెన్నిధి దొరికినట్టు పొంగిపోయేవాడు అతను. ఆకులు కోసి అతని ఇంటికి తీసుకువస్తే అవి ఎండబెట్టి వాళ్ళ అమ్మ విస్తరాకులు కుట్టేది. అంగడిలో పెట్టి వాళ్ళ నాన్న అవి అమ్మేవాడు. అతను చెట్టెక్కి ఆకులు కోసి కింద పడేస్తే ఏరు బొత్తులు పెట్టి ఇస్తూ ఉండే నేనే కొన్నాను కానీకి 3 విస్తరాకులు ఒకనాడు వాళ్ల దగ్గర. ఇంత స్వేచ్ఛగా తిరుగుతూ ఉండిని అతను వర్తకంలో తండ్రికి ఆసరా అవుతూ ఉండేవాడు. ఉప్పు చింతపండు ఇలాంటివి కావలసి వస్తే అతను రాయవరం వెళ్లి తెచ్చి అంగడి నింపేవాడు. తండ్రి భోజనం చేసేటప్పుడు అంగడిలో కూర్చుని అమ్మకమును సాగించేవాడు. ఇదంతా చూస్తూ ఉంటే నాకు గమ్మత్తుగా కనపడేది. కానీ ఆ దినాల్లో నేను పూతిక ముళ్ళంత పని అయినా ముట్టుకుని ఒరుగను. ఇంట్లో ఉండినంతసేపు కథలు చెప్పమని మా అమ్మని విసిగించేవాణ్ణి. వీధిలోకి వెడితే దర్జాగా తిరిగేవాణ్ణి. నాతో సరిగా ఆటలాడుతూ కూడా ఆ కోమటి బిడ్డ మధ్య మధ్య సంసారం కోసం పాకులాడడం చూస్తే మా అమ్మ చెప్పిన కథలన్నో జ్ఞాపకం వస్తే ఇలా బడుద్ధాయిగా తిరగడం ఏమిటి అనిపిస్తూనూ ఉండేది. కానీ మానలేకపోయేవాణ్ణి. పని అనేటప్పటికీ ఆమెడు దూరాన ఉండిపోయేవాణ్ణి. మా మహేంద్రవాడు చూశావా ఎన్నడైనా? 100 ఏళ్ల వెలనాటి అగ్రహారం అది. మా ఊళ్ళో ఉండిన బ్రాహ్మణులలో చాలామంది సంపన్నులు, చాలామంది లోటు లేని వాళ్ళును. ఊరంతకీ మేమొక్కళ్ళమే భేదవాళ్ళం. అయితే తంబురా పుచ్చుకుని తిరిగినా మా నాయన దురన్న దుర్దానాలు ఎరగడు. అంచేత మేమంటే బ్రాహ్మణులందరూ చాలా గౌరవంగానే చూసేవారు. అయినా వాళ్ల ఎదుట లిగాడుగా ఉండడం ఇష్టం లేక నేను బ్రాహ్మణ కుర్రాళ్ళకి దూరంగా ఉండేవాణ్ణి. ఆ ఊరంతకి కోమటి సుబ్బయ్య ఒక్కడే నాకు జత. పాపం అతను కూడా నా ఒక్కనితోనే ఉండేవాడు. మొత్తానికి షష్టి గడియలు మేము కలిసే ఉండేవాళ్ళం. కోమటి బిడ్డతో ఇలాంటి సంతత సాహచర్యం వల్ల ఇదమిద్దాం అని ఏర్పరచుకోలేకపోయినా ఆ చిన్నతనంలో కూడా లక్ష్మీ కటాక్షానికి పాత్రం కావడానికి కోమటి జాతిలో ఏదో విశిష్టత ఉంది అని నాకు స్ఫురిస్తూనే ఉండేది.